విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరందశ్రుతిజరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రయీపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకల్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. జగద్ధాత్రీ వహన్ దేవీం ఆరిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. సమస్త సన్మంగళాని సంతు.
44 రోజుల పాటు సాగబోయేటటువంటి నారదీయ పురాణం కథాకమావిషం ఎటువంటిదంటే, పూర్వం పరమ పవిత్రమైనటువంటి నైమిషారణ్యంలో మహర్షులందరూ ఒకనొక నాడు చేరి బుద్ధుడినే పరమ పవిత్రుడు వాసుదేవుడు శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి స్మరించారట. వందే వృందావనాసీనమిందిరానంద మందిరం ఉపేంద్రం సాంద్రకారుణ్యం పరానందం పరాత్పరం బ్రహ్మ విష్ణు మహేశాఖ్యం యస్యాంశా లోక సాధకాః తమాది దేవం చిద్రూపం విశుద్ధం పరమం భజే. బృందావనంలో లక్ష్మికి ఆనంద స్వరూపుడి, ఇంద్రుడికి తమ్ముడని, ఆ కారణం చేత ఉపేంద్రుడని పిలువబడి కరుణాస్వరూపుడి, పర ఆనంద స్వరూపుడి, శ్రేష్ఠుడి కంటే శ్రేష్ఠుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడనే పేరుతో ఉండేటటువంటి ఆ పరబ్రహ్మని భగవంతుణ్ణి ధ్యానం చేస్తున్నాం అనుకుంటూ సౌనకాది మహర్షులు ఒకనాడు ఉదయం భగవత్ ప్రార్థన అయిన తర్వాత అనేక అనేక కథలు విన్నాము. పురాణాలు ఎన్ని విన్నా ఈ సూత మహర్షి ఇంకా 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 చెబితే బాగుండుననిపిస్తున్నది. దానికి గల కారణం ఆ పరమాత్ముని యొక్క లీలలు అని భావించారు. వాళ్ళందరూ ధర్మశాస్త్రాల్లో ఆరితేరిన వాళ్ళు, సర్వదా భగవద్భక్తి తప్ప మరొకటి ఎరగనటువంటి వాళ్ళు, యజ్ఞాలు చేసిన వాళ్ళు, కృష్ణాజనాలు అంటే జింక చర్మాలు ధరించినటువంటి వాడు, నల్ల జింక చర్మాలు ధరించిన వాడు వాళ్ళంతా. వాళ్ళు ఒకనాడు మహాతేజశాలి ఉత్తమోత్తముడు, తమలో చాలా గొప్పవాడు అయిన సౌనక మహర్షి దగ్గరికి వెళ్ళి, సౌనక మహర్షి, ఇంతకు పూర్వం మనం అనేక కథలు విన్నాం కదా సూత మహర్షి ద్వారా, ఈ పట్టు నీ దగ్గరకు వచ్చాం, సమయానికి మా దగ్గర సూతుడు లేడు, అంచేత నిన్ను అడుగుతున్నాం, ఈ సృష్టిలో రాగము ద్వేషము వీటికి అతీతమైన పరమాత్ముడు హరి, ఆ హరి యొక్క కథలు ఎటువంటివి, ఆయనకి సంబంధించిన క్షేత్రాలు ఎక్కడున్నాయి, పుణ్యతీర్థాలు ఎక్కడున్నాయి, స్త్రీలు పురుషులు అనే భేదం లేకుండా ఎవరైనా భగవంతుని యొక్క కథలు విని తరించవచ్చు కదా, జ్ఞానము యోగము మొదలైనటువంటి విశేషాలన్నీ తెలుసుకోవాలనే కోరిక మాకు ఉండడం వల్ల నీ దగ్గరకు వచ్చాం, మాకు చెవులకు ఆనందం కలిగించే మంచి పురాణ విధంగా కొత్తది వినిపించు అన్నారట. అప్పుడు సౌనకుడు అన్నాడు, భలేవారదా, నన్ను అడిగారు ఎవరి ద్వారా వినాలో వాళ్ళ ద్వారా వింటేనే పురాణాలకు అందం, కొందరు వినగలరు, కొందరు అడగగలరు, కొందరు చెప్పగలరు, కొందరు చెప్పించగలరు. అలాగా ఆ ఆస్తే సిద్ధాశ్రమే పుణ్యే సూత పౌరాణికోత్తమ యజన్మకైర్ బహువిధై విశ్వరూపం జనార్దనం. ఓ మహర్షులారా, పరమ పవిత్రమైన సిద్ధాశ్రమము అని ఒక ఆశ్రమం ఉన్నది, హిమాలయ పర్వతాల్లో ఉంది. ఆ సిద్ధాశ్రమం హిమాలయాల్లో ఉన్నదానని సూతుడనే మహర్షి, 18 పురాణాలు చదువుకున్న పండితుడు మన నైమిషారణ్యం దగ్గరికి తీసుకొచ్చాడు. ఒకప్పుడు శ్రీ మహావిష్ణువుని ఆయన ధ్యానం చేశాట, సూత మహర్షి. ఆ శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకో అంటే, నాకు మరేం వద్దు, అస్తమాటు మహర్షులు నన్ను పురాణం కథలు చెప్పమంటున్నారు, నాకు పురాణ కథలు చెప్పడం కోసం వాళ్ళున్న చోటుకి నైమిషారణ్యానికి వెళ్ళాల్సి వస్తుంది, కానీ నాకు నా ప్రదేశము పవిత్రమైన ఈ సిద్ధాశ్రమం అంటే ఇష్టం, ఈ సిద్ధాశ్రమాన్ని తీసుకెళ్ళి ఆ నైమిషారణ్యంలో పెడితే నేను కూడా వాళ్ళకి దగ్గరలో ఉంటాను, వాళ్ళు అడిగినప్పుడల్లా పురాణాలు చెప్పగలుగుతాను, లేకపోతే వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళడం వాళ్ళు నా దగ్గరికి రావడం బాగాలేదు అన్నాడు. అప్పుడు విష్ణు అలాగేనని వరమిచ్చి ఆ సిద్ధాశ్రమాన్ని నైమిషారణ్యం పక్కకి చేర్చాడు. కాబట్టి భాగ్యవశాత్తు నైమిషారణ్యానికి పక్కనే సిద్ధాశ్రమం ఉంది, అక్కడికి వెడదాం. ఆ సిద్ధాశ్రమంలో ఉన్న సూత మహర్షి సాక్షాత్తు విష్ణు స్వరూపుడు. వేదవ్యాస మహర్షి పూర్వం వేదాలు విభజించి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అనే ఈ నాలుగు కూడా సుర్జయమిని, పైలుడు, సుమంతుడు, వైశంపాయనుడు అనే శిష్యులకు ఇచ్చాడు. ఆ తర్వాత పురాణాలు 18 రాసి రామహర్షణుడు అనేటటువంటి ఆయనకి ఇచ్చాడు. ఆ రామహర్షణ మహర్షి యొక్క కొడుకే ఈ సూతుడు. ఆయన దగ్గరికి వెళదాం, నడవండనగానే అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళారు. వీళ్ళు వెళ్లే సమయానికి ఆ మహర్షి అప్పుడే యజ్ఞాలు పూర్తి చేశాడు. ఆయన అగ్నిష్టోమం అనే యజ్ఞం చేశాడట. సామాన్యమైనది కాదు అది. నారాయణుడు నిరంతరం ఆ అగ్నిష్టోమం అనే యజ్ఞం ద్వారా జనులకు ప్రత్యక్షమై కోరిన కోరికలు తీరుస్తాడట. అటువంటిది ఆ యజ్ఞం. తేతు నారాయణం దేవమనంతమ పరాజితం యజంతమ అగ్నిష్టోమేన దదృశూరామకర్షణం యథార్హమర్చితాస్తేన సూతేన ప్రతిదోజశః తస్యావవృత యక్షం తత్తస్త తస్థుర్మకాలయే. అక్కడ వాళ్ళు అగ్నిష్టోమం అనే యజ్ఞం పూర్తి చేసి చక్కగా నారాయణుడిని అర్చించి హాయిగా విశ్రాంతిగా కూర్చుని ఉన్నటువంటి సూతుణ్ణి చూచారు. గద్గద స్వరంతో వెళ్ళి ఆయన్ని స్తుతించి పాదాలకు నమస్కారం చేశారు. నమస్కారం చేశాక వాళ్ళు అన్నారట, ఋషులు నిన్ను చూసాం, మా అదృష్టం వండింది. జ్ఞానదానోపచారేణ పూజయస్మాన్ యథావిధి. మమ్మల్ని అందరినీ నువ్వు కూడా అతిథి సేవాపరాయణుడవు గనక యథాశక్తిగా పూజించావు, కూర్చోబెట్టావు. ఇప్పుడు నువ్వు చేసిన యాగం ఏమిటి, ఎందుకు చేసావన్నట్ట. నాయన, దీన్ని అగ్నిష్టోమం అంటారు, ఈ యాగం ఒక కారణం చేత చేశాను అన్నాడు సూతుడు. అది ఏమిటి అన్నారు ఆ ఋషులు. ఏమీ లేదు, అప్పుడప్పుడు లోకానికి పాడి పంట ఈ రెండు ఇచ్చేవారు వైశ్యులు. అటువంటి వైశ్యులకి అప్పుడప్పుడు ఇబ్బంది వస్తుంది. ఆ ఇబ్బంది తొలగించడం కోసమని మహాభారతం పారాయణం 9 పాటు చేయడం గాని లేదా అగ్నిష్టోమం అనే హోమం చేయడం కానీ చెయ్యమని వేదవ్యాసుడు చెప్పాడు. ఎందుకంటే కృషి అంటే వ్యవసాయం మరియు పాడి అంటే గోవుల సంరక్షణ, గేదెల సంరక్షణ, ఈ రెండు పూర్తిగా వైశ్యుల అధీనంలో ఉండేవి. అంటే వ్యవసాయం బాగుండాలన్నా పాడి బాగుండాలన్నా వైశ్యులు బాగుండాలి. వారికి జాతకరీత్యా అప్పుడప్పుడు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఏ ఏ సంవత్సరాల్లో వైశ్యులకి గండము అంటే వరుసగా 3 ప్రతి 60 ఇబ్బంది కలుగుతూ ఉంటుందిట. అందులో ఏమిటి, వృషణామ సంవత్సరం మొదలుకొని 3 పాటు వైశ్యులకి ఇబ్బంది కలిగే రోజులు. ఆ ఇబ్బంది తొలగడం కోసం 9 ఏకదీక్షతో మహాభారతాన్ని 9 పండితుల చేత పారాయణ చేయించాలి లేదా అగ్నిష్టోమం అనే హోమం చేయించాలి. దానికోసం నేను ఈ హోమం చేసి ఈ ఫలితం వారికి ధారపోసా. దీని ద్వారా వైశ్యుల గండం పోతుంది, వారికి పాడి పంట ఉంటుంది, అప్పుడు లోకం సుఖంగా ఉంటుంది. లోకం సమస్తం సుఖంగా ఉండడమే యోగులము ఋషులమైన మనం చెయ్యాలి, మహాత్ములు ఇదే కోరుకోవాలి. అందుకే యజ్ఞం చేశాను. ఆ యజ్ఞం పూర్తయ్యే సమయానికి మహాత్ములైన ఋషులు మీరు వచ్చారు. మీరు ఏమడిగితే అది ఇస్తాను కోరుకోండి అనగానే వాళ్ళు ఆనందపడ్డారు. నువ్వయ్యా మహాత్ముడు అంటే లోకోపకారం కోసం శ్రమిస్తావు, సఫలం సాధ్యతా కర్మ మోక్షోపాయ కథన్ రుణాం. లోకానికి ఉపకారం చేసిన నీవు మోక్షానికి ఉపాయం చెప్పు. మేము మోక్షం పొందాలనుకుంటున్నాం, ఆనందంగా జీవించాలనుకుంటున్నాం. మేం చేసే ఏ పని వల్ల మాకు భగవంతుడు మమ్మల్ని అనుగ్రహిస్తాడు, దేనివల్ల మమ్మల్ని ఆ భగవంతుడు మోక్షమిచ్చి ఆనందం పెడతాడు, భగవంతుడి మీద భక్తి ఎలా లభిస్తుంది మాకు, ఈ విశేషాలన్నీ మాకు వివరించి వినాలని కోరుకుంటున్నాం అనగానే సూతుడు ఆశ్చర్యపోయి చాలా గొప్ప విశేషం అడిగారు. అది పూర్వం సనక సనందనాది మహర్షులు నారదునికి చెప్పిన విశేషం, అది చెబుతున్నా వినండి. శృణుక్తం ఋషయ సర్వే యదిష్టం వో వదామి తత్ కేతం సనక ముఖ్యైస్తు నారదాయ మహాత్మనే. ఆ నారదునికి పూర్వం సనక సనందనాదులు చెప్పారు. సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు, ఈ నలుగురు కూడా బ్రహ్మ మానస పుత్రుడు. సృష్టి ఆరంభకాలంలో బ్రహ్మదేవుడి మనస్సంకల్పం వల్ల వీళ్ళు నలుగురు పుట్టుకొచ్చారు. అలాగే బ్రహ్మదేవుడి యొక్క మనస్సులోంచి పుట్టుకొచ్చిన మరొక ఆయన నారదుడు, ఆయన బ్రహ్మ మానస పుత్రుడే. ఒకనాడు ఈ నారద మహర్షి ఆ బ్రహ్మ మానస పుత్రుడైన సనక సనందనాథుల దగ్గరకు వస్తే ఆ మహాత్ములు నారదునికి చెప్పినటువంటి కథ నారద పురాణం అని వినవబడింది. పురాణం నారదోపాఖ్యం ఏతద్వేద అర్థ సంహితం సర్వ పాప ప్రశమనం దుష్టగ్రహ నివారణం. నారద పురాణం అని పిలువబడుతుంది ఆ పురాణం. అది పరమ పవిత్రమైనది, సమస్త పాపాలు తొలగిస్తుంది. గ్రహదోషాలు చాలా మందికి ఉంటాయట. కొంతమందికి అర్ధాష్టమ శనిని, కొందరికి కుజదోషమని, కొందరికి ఏలనాడు శనిని. ఈ గ్రహదోషాలు తొలగించే ఉత్తమోత్తమైన కథ అది, అదే నారద పురాణం అంటే. సర్వ పాప ప్రశమనం అన్నారు, దుష్టగ్రహ నివారణం అన్నారు, అన్ని గ్రహదోషాలు తొలగిస్తుంది అది. దుస్వప్న నాశనం, సమస్తమైనటువంటి స్వప్నాల ఫలితం అంటే ఏ స్వప్నాలు, దుస్వప్నాలు చెట్టకళ్ళు వస్తాయి కొంతమందికి, రాత్రి పడుకుంటే తోలు కళ్ళు మూసుకుపోవడం, బాధ కలగడం, లేకపోతే కళ్ళు ఏదో అది ఇది జరుగుతూ ఉండడం వస్తూ ఉంటుంది. ఆ దుస్వప్నముల యొక్క ఫలితం తొలగిస్తుంది, ధర్మం ఇస్తుంది, భుక్తి ముక్తి ఫలప్రదం, భుక్తి ఐశ్వర్యం ఇస్తుంది, మోక్షం ఇస్తుంది. నారాయణ కథోపేతం, నారాయణుని కథతో నిండినటువంటిది అది. సర్వ కళ్యాణ కారణం, సమస్త శుభాలు కలిగిస్తుంది అది. ధర్మ అర్థ కామ మోక్షాలు ఇస్తుంది, అపూర్వమైనది ఇది, పుణ్య ఫలితం ఇస్తుంది. మహాభయంకరమైన పంచపాపాలు చేసినటువంటి వాళ్ళు ఉంటారు, పంచమహాపాపాలు అంటారు, అవి కూడా తొలగిస్తుంది అది. ఏమేమిటి పంచమహాపాపాలు అంటే, మద్యపానం, సువర్ణ స్థేయం బంగారం దొంగిలించడం, గురుహత్య, బ్రహ్మహత్య, స్త్రీ హత్య, ఈ పంచమహాపాపాలని కూడా ఈ తొలగిస్తుంది ఈ పురాణ శ్రవణం. ఇది చెప్పిన, చెప్పించిన, శ్రద్ధతో విన్న అటువంటి వాడు మహాజ్ఞాని అవుతాడు, రాబోయే కాలంలో ఐశ్వర్యవంతుడు అవుతాడు. అసలు ఇంతెందుకు ఈ నారద పురాణం ఎంత గొప్పదంటే, ఎస్యైకాధ్యాయ పఠనాద్విజమే వాజిమేధ ఫలం లభేతు. ఇందులో ఒక్క అధ్యాయం వింటే దానివల్ల అశ్వమేధయాగ ఫలితం వస్తుంది. అధ్యాయద్వయ పాఠేన రాజసూయ ఫలంతత, రెండు అధ్యాయాలు వింటే రాజసూయ యాగం చేసిన ఫలితం వస్తుంది. జ్యేష్ఠ మాసంలో పూర్ణిమ నాడు ఇది వింటే అటువంటి వాడు యమునా నదీ తీరంలో మధురా నగరంలో భాగవత సప్తాహం చేసినటువంటి ఫలితం పొందుతాడు. తర్వాత విధితో శ్రీకృష్ణుడిని ఆరాధిస్తే వచ్చే ఫలితం వస్తుంది, మణిద్వీప వర్ణన చేస్తే వచ్చే ఫలితం వస్తుంది. ఇది పరమ పవిత్రం, పవిత్రం కంటే పవిత్రం. ఒక్క శ్లోకం అర శ్లోకం కూడా మహానుభావుల్ని చేస్తుంది అటువంటి ఈ పురాణం. బ్రహ్మద్రోహ పురాణాంచ దంభాచారయతాత్మన, అన్ని చోట్ల అందరికీ చెప్పకూడదట. బ్రహ్మద్రోహం చేసేవాడు, గురుద్రోహం చేసేవాళ్ళు, ఆచారపరం కానివాళ్ళు, దంభాచారం, లోకం కోసం నాటకం వేస్తారట వాళ్ళు. ఓ మంచి బొట్టు గిట్టు పెడతారు, చేసేవి లోపలన్నీ పాపాలు, వీళ్ళని దంభాచారులు అంటారు. అటువంటి వాళ్ళకి వినిపించరాదు. ఇది పుణ్యక్షేత్రంలో కాని, దేవాలయంలో కాని, విష్ణు సన్నిధానంలో కాని వినిపిస్తే అది మహాపుణ్యము అన్నారు. అటువంటి ఆ పురాణం భూలోకంలో మొట్టమొదటిసారిగా నారదుడు విన్నాడు గనక నారద పురాణం అన్నారు. అనేక విశేషాలు, భగవత్ సంబంధమైన కథలు, బ్రహ్మాది దేవతలు విన్నవి ఈ సనక సనందనాథులు ఆయనకి వినిపించారు. దీనిని వక్తవ్యం ధార్మికేభ్యస్తు శ్రద్ధా నేభ్యయేవచ, ధర్మాత్ములకి వినిపించాలి, శ్రద్ధ ఉన్నవాళ్ళకి వినిపించాలి, శ్రద్ధ లేని మూర్ఖులకి వినిపించరాదు. ఎంగిలి ఆకులు, ఎంగిలి మెతుకులు ఉన్న ప్రదేశంలో ఈ కథ వినిపించరాదు. ఈ కథ జరుగుతున్న ప్రదేశంలో చీదడం, ఉమ్మెయ్యడం, ఎంగిలి వేయడం చేయకూడదు. తర్వాత అరటిపళ్ళు తొక్కలు తీరేసి పారేయడం చేయకూడదు. కొబ్బరి చెప్పులు కొట్టుకుని ఆ ముక్కలు అక్కడ పారేయకూడదు. పవిత్ర ప్రదేశంగా ఆ ప్రదేశాన్ని ఈ పురాణం జరుగుతున్నంత కాలం ఉంచాలి. అలాంటి వాళ్ళు ఉత్తములు. లేని దుర్మార్గులు సయాతి నరకం ఘోరం తదేక అగ్రమనాభవేత్, ఘోరమైన నరకంలోకి వెళ్ళి నాశనమవుతారు. కాబట్టి ధర్మ ప్రవచనమైన పవిత్రమైన నారదుడు విన్న ఈ పురాణం శ్రద్ధగా వినండి అని శౌనకాది మహర్షులకు ఆ సూత మహర్షి ఈ నారద పురాణం చెబుతూ ఇలా స్తోత్రం చేశట. శ్రీరామ విష్ణు నరసింహ వామన ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ అజానిరుద్ధామలరు మురారే త్వం పాహిన సర్వభయాదజశ్రం. ఓ నారాయణ, అచ్యుత, అనంత, శ్రీరామ, శ్రీ మహావిష్ణువు, నరసింహ, ఇటువంటి నామములతో ఆ భగవంతుణ్ణి తలుచుకుంటున్నాను. దీని ద్వారా ఈ పురాణ కథ ఏ విఘ్నాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా సాగుతుంది అని ప్రారంభించి, మహాత్ముల్లారా, పూర్వం నారద మహర్షి బ్రహ్మ మానస పుత్రుడు ఒకనాడు యాత్రలు చేశాడు. భూలోకం అంతా తిరిగాడు. తిరిగి తిరిగి తిరిగితే ఎక్కడ చూసినా మనుష్యులు కష్టాలతో కనిపించారట. కురుక్షేత్రానికి వెళ్ళాడు, కుళ్ళు బతుకులతో కొట్టుకు తచ్చిపోతున్న మనుషులు కనిపించారు. మధుర వెళ్ళాడు, వాళ్లల్లో వాళ్ళు ముష్టియుద్ధం చేస్తున్నారు పదవులు కావాలని కొంతమంది. ద్వారకానగరం వెళ్ళాడు, యజమానికి ద్రోహం చేసేటటువంటి దుర్మార్గులు అక్కడ కనిపించారు. ఇలా ఏ క్షేత్రానికి వెళ్ళి ఎక్కడో చోట ఏదో పాపమే, దాంతో ఆయన తల తిరిగిపోయింది. ఈ భూలోకం అంతా పాపపోయి ఇష్టం అయిపోయింది, ఈ భూలోకంలో ఎలా బతుకుతాం రా బాబు, నేనైతే సరే ఎక్కడికో పైకి పోతాను, ఇక భవిష్యత్తులో మానవుల సంగతి ఏమిటి, ఈ మానవులందరూ కుళ్ళతో కుట్రలతో కుతంత్రాలతో ఉంటే వీళ్ళు ఎలా బాగుపడతారు అనుకుని వాళ్ళ కోసం ఆలోచిస్తూ వెడుతున్న ఆయనకి సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అనేవాళ్ళు దొరికారు. వెంటనే వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళని పూజించి, మహాత్ములారా, నేను ఎక్కడికి వెళ్ళి చూసినా మానవులు అజ్ఞానంతో కనపడుతున్నారు, పాపచింతన తప్ప ఏమీ లేదు. ఇంట్లో చూస్తే పెళ్ళాంది పెత్తనం తప్ప భర్తది ఏమీ లేని పరిస్థితి వస్తుంది, భావమరుదులు రాజ్యం వెళుతూ ఉన్నారు. ఇటువంటి భయంకరమైన పరిస్థితి చూశాక ఈ మానవులు ఇక మోక్షం పొందుతారా లేదా, వీళ్ళు ఏం చేస్తే మోక్షం పొందుతారని నాకు అనిపించింది, ఆ విషయం నువ్వు చెబుతావేమో నీ దగ్గరికి వచ్చామన్నారట. ఆయన నవ్వాడు. నవ్వి, నాయన, దానికోసమే ఒక ఉత్తమమైన కథ చెబుతున్నాను అని నారదునికి వినిపించాడు. అది ఏమిటి అంటే, సర్వసత్వమయం శాంతం సర్వం ద్రష్టారం ఈశ్వరం సహస్ర శీర్షకం దేవం వందే భావాత్మకం హరిం. ఈ చరాచర జగత్తంతా వాసుదేవమయం, అనేక పాదాలతో, అనేక నేత్రాలతో, అనేక హస్తాలతో ఉన్నాడు వాసుదేవుడు. ఆ వాసుదేవుడు ఒకప్పుడు ఈ జగత్తంతా సృష్టించడం కోసం తాను మూడు రూపాలు ధరించాడు. ఒకటి బ్రహ్మ, మరొకటి విష్ణువు, మరొకటి శివుడు. ఆ మూడు రూపాలతో బ్రహ్మ రూపంలో సృష్టి చేశాడు, విష్ణు రూపంలో పాలించాడు, శివరూపంతో ప్రళయంలో ఈ సృష్టి అంతా తనలో కలుపుకున్నాడు. అలాంటి ఆ త్రిమూర్తులు ముగ్గురు కొంతకాలం పోయాక మేము కూడా స్వతంత్రులం కాము, జగదంబ పరాశక్తి వల్ల సృష్టింపబడ్డాము అని జ్ఞానం పొందారు. ఆ జ్ఞానం పొందినటువంటి వాళ్ళు ఈ సృష్టిని అమ్మ ఎలా చెబితే అలాగా జాగ్రత్తగా సృష్టిస్తూ పాలిస్తూ నడుపుతూ ఉన్నారు. అటువంటి ఆ మహాత్ముడు జగత్తునంతా వ్యాపించి పోషించినటువంటి హరికి సంబంధించిన కథలు ఈ కలియుగంలో మానవులకు కలిదోషం తొలగించి ఆనందం ఇస్తాయి సుమా అని ఆయన విశేషాలు వివరించాడు. ఈ విశేషాలు వింటున్న నారదుడు ఒక్కసారి సనక సనందనాథులు అడిగట, అయ్యా ఒక్క నిమిషం, నాకు సందేహం ఉన్నది. కథం ససర్జ బ్రహ్మాదీన ఆదిదేవ పురా విభు తమ్మమాఖ్యాహి సనక సర్వజ్ఞోస్తి యతో భవాన్. ఓ సనక సనందనాది మహర్షులారా, ఈ సృష్టి ప్రారంభంలో భగవంతుడు ఆదిదేవుడు పరాత్పరుడు ఎలా బ్రహ్మాదుల్ని సృష్టించాడు, ఇదంతా నేను వినాలి అనుకుంటున్నాను, వివరించండి అన్నట. అప్పుడు సనకుడు అన్నాడు కదా, నారాయణ అక్షర అనంత సర్వవ్యాపి నిరంజన తేనేదమఖిలం వ్యాప్తం జగత్తావర జంగమం ఆది సర్గే మహావిష్ణు స్వప్రకాశో జగన్మయ గుణభేదమధిష్టాయ మూర్తి త్రికమవాసృజత్తు. ఆ భగవంతుడు నారాయణుడు అవ్యయుడు జగత్తంతా వ్యాపించినవాడు, ఇంత అని చెప్పడానికి వీల్లేనంత శరీరం కలిగిన వాడు గనక ఆయన అనంతుడు అన్నారు. ఆయనకు అహంకారం లేదు, నిరంజనుడు. ఆయన ఈ కదిలే కదలనటువంటి సృష్టి అంతా వ్యాపించాడు. కొండల్లో ఉన్నాడు, గుట్టల్లో ఉన్నాడు, చెట్లలో ఉన్నాడు, పుట్లలో ఉన్నాడు. అటువంటి ఆయన సృష్టి ఆదిలో జగన్మయము స్వప్రకాశము అయినటువంటి మూడు గుణాలు తన శరీరం నుంచి విభజించాడు. ఆ మూడు గుణాల్లో సృష్టి కార్యం చేయడానికి ఎర్రని రంగు బయటకు వచ్చింది, దానిని రజోగుణం అన్నారు. అదే బ్రహ్మ, ఆయన కుడి అవయవం నుంచి వచ్చింది. మధ్య భాగం నుంచి జగత్తును సంహరించి రుద్రుడు వచ్చాడు. మూడవ రూపం తాను విష్ణువయ్యాడు. ఇలా విష్ణువైన ఆయన బ్రహ్మ చేత సృష్టి చేయించాడు. క్రమేపీ పురుగులు, పుట్రలు, క్రిములు, కీటకాదులు, రకరకాల జంతువులు ఇవన్నీ సృష్టించాడు. ఆ తర్వాత మంచి జ్ఞానము బుద్ధి భేదం కలిగినటువంటి మానవుణ్ణి సృష్టించాడు. సృష్టించిన తర్వాత కొంతకాలం పోయేసరికి జనాభా విపరీతంగా పెరిగిపోవడం మొదలెట్టారట. లోకమంతా ఈ బ్రహ్మ సృష్టి వ్యాపించేసింది. దానితోటి భూమి బరువు ఎక్కువైపోయింది. అప్పుడు భూమి తాను ఏం చేయాలో అర్థం అవ్వక గోవు రూపం ధరించింది. గౌరుభూత్వ అశ్రుముఖి కిన్న క్రందంతి కరుణం విభో. ఆవు రూపం ధరించి భూదేవి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ ఏమిటయ్యా నువ్వు చేసే సృష్టి, ఈ మనుషులు పెరిగిపోయారు, వీళ్ళు చావకపోతే ఈ బరువుతో నేను కుంగిపోయి చచ్చిపోయేటట్టున్నాను, సముద్రం పాలైపోతాను, జనం ఎన్నేళ్లైనా ఎన్ని లక్షల ఏళ్ళైనా చావడం లేదు, బరువు తగ్గడం లేదంట. అప్పుడు ఆయన బాధపడి, ఓహో అయితే ఈ చరాచరమైన జగత్తులో సృష్టి చేయడమే తప్ప నాశనం కావడం లేదని భావించాడు. అప్పుడు నాశనం చేయడానికి పరమేశ్వరుణ్ణి ఆ కార్యక్రమానికి వినియోగించాడట. అప్పుడు విపరీతమైన సృష్టి నాశనం అయిపోవడం మొదలెట్టింది. అప్పుడు విష్ణువు ఒకేసారి నాశనం చేయొద్దు, క్రమేపీ వీళ్ళకింత ఆయుర్దాయం పెడదాం, కృతయుగంలో కనీసం 100,000 సంవత్సరాలు, త్రేతాయుగంలో 60,000, ద్వాపర యుగంలో మొదటి 3 పాదాల్లో 10,000, చివరి పాదానికి 128 ఏళ్ళు, కలియుగంలో ఆయుర్దాయ నియమం లేదు, ఇలాంటి నియమం పెడదామన్నాడు. ఈ రకంగా ముగ్గురు నియమాలు పెట్టారు. ఆ ప్రకారంగా లోకం సృష్టింపబడుతోంది, పెరుగుతోంది, చివరికి నాశనం అవుతోంది. ఈ విధంగా సృష్టి స్థితిలయాలు జరుగుతున్నాయి. ఈ మూడింటికి మూలకర్త అయినటువంటి మూడు రూపాలని కలిపితే వచ్చే రూపాన్నే పరమశుద్ధము అవికారము అయిన పరమాత్మ తత్వం అంటారు. ఆయననే పరమ పురుషోత్తముడు అంటారు. ఆయననే కొందరు బ్రహ్మ అన్నారు, కొందరు విష్ణు అన్నారు, కొందరు పంచతన్మాత్రుడు అన్నారు, కొంతమంది ఇంకోటి అన్నారు. ఆ పరమాత్ముడు క్రమేపీ వరసగా తన శరీరం కదిలించి ఆ ప్రకృతిని క్షోభ్యమంటారు కదలికని, ఆ కదలిక ద్వారా ఈ లోకాన్ని సృష్టి చేశాడు. అదే బ్రహ్మ సృష్టి. ముందు సృష్టిలో బుద్ధి, తర్వాత అహంకారం, తర్వాత ఆకాశం, భూమి, అగ్ని, జలం, వాయువు వరుసగా పంచభూతాలు పుట్టుకొచ్చాయి. ఈ పంచతన్మాత్రల నుంచి క్రమేపీ శబ్ద రూప రస స్పర్శ గంధాలతో కూడినటువంటి ఈ మానవుల యొక్క శరీరం పుట్టుకొచ్చింది. ఆ మానవుడి శరీరం పుట్టుకొచ్చిన తర్వాత తాను ఎక్కడి నుంచి వచ్చానో అని ఆలోచించాడు. ఆ ఆలోచించడంతో ఈ జగత్తంతా ప్రారంభమయ్యింది.
లోకాన్ని సృష్టి చేస్తున్నాడు. ఆయనను అక్షరుడని నిర్గుణుడని శుద్ధ పరిపూర్ణుడని, సనాతనుడని, సచ్చిదానంద స్వరూపుడని పిలుస్తూ ఉంటారు. అజ్ఞానంతో కూడినటువంటిది శరీరం. ఎప్పటి వరకు నేను అనే భావన ఉంటుందో అప్పటి వరకు ఈ శరీరాన్ని అహంకారం పట్టి పీడిస్తూ ఉంటుంది. అదే అహం అంటే నేను, నేను 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 అని కూడా అహంకారం, అంతకంటే ఏం లేదు. అటువంటి శరీరంతో ఉన్న మానవుడు ఏమనుకుంటాడట, భగవంతుడు స్వయంగా సాక్షాత్కరించిన, అవతారం ఎత్తిన, ప్రత్యక్షమైన ఆయన్ని కూడా మనలాంటి శరీరిగా భావిస్తాడట. అదే భయంకరమైనటువంటి అజ్ఞానం. ఇది ఎవరికి నిరంతరము సత్సాంగత్యం ఉంటుందో అటువంటి వాడు క్రమేపీ మామూలు శరీరానికి భగవత్ శరీరానికి ఉండే తేడా తెలుస్తుంది. మామూలు జ్ఞానంతో తన బుర్రతోటి, ఇది సైన్స్ సైన్స్ అని పిలిచేటటువంటి ఈ దిక్కుమాలిన విజ్ఞానంతో భగవత్ సంబంధమైనటువంటి తత్వాన్ని తెలుసుకోలేడు. అహంకారయుక్తమైన ఈ శరీరం ఈ భగవంతుని యొక్క సృష్టి విలాసాన్ని అర్థం చేసుకోలేక దీనికి ఏదో కారణమని, నాస్తికవాదమని అనేక పేర్లు పెట్టి అన్నిటికీ మూలమైన విరాట్ తత్వాన్ని కనిపెట్టలేదు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం! నారదునితోటి సనక సనందనాథులు అంటున్నారు, ఒకే భూమిలో కొంచెం దూరం దాటి వెడితే ఒక చోట చలి, మరొక చోట వేడి, ఒక చోట జలధారలు, మరొక చోట నీరు లేని ఎడారి భూములు, ఒక్కో చోట అన్నంతో సమృద్ధి, మరో చోట తిందామంటే మెతుకు దొరకని స్థితి, భయంకరమైన మంచు ప్రదేశాల్లో చలిలో ఆ భగవంతుడు వేడి నీరు సృష్టించాడు, ఉష్ణకుండాలు, ఉష్ణంతో కూడిన ప్రదేశంలో అడుగు నుంచి బావిలోంచి చల్లని నీరు సృష్టించాడు. అదిగో అటువంటి ఆ పరమశుద్ధ సత్వస్వరూపాన్ని గ్రహించలేని మానవుడు ఇదంతా విజ్ఞాన శాస్త్రము అనుకుంటున్నాడు. ఈ విజ్ఞానాలకి హేతువులకి మూలమైనటువంటి హేతువేదో అదే భగవతత్వం. ఆ భగవతత్వమే పరమాత్మస్వరూపం. అంతకంటే శ్రేష్టమైన వస్తువు మరొకటి లేదు. ఆ పరమేశ్వరుడు జగద్వ్యాపకుడు, అంతర్యామి, ప్రకృతి స్వరూపుడు, ఈ సృష్టిలో చెయ్యలేనిదంటూ లేదు. ఆయన సంకల్ప బలంతో ఒకప్పుడు భూమి పుట్టింది. ఈ భూమిలో ఉండే అనేక ప్రాణులు పుట్టాయి. మొదట భగవంతుడట వరుసగా పంచభూతాలని సృష్టించట. మనం చెప్పుకున్న ఆ పురుషోత్తముణ్ణి వాసుదేవుడు అన్నారు కొంతమంది, విష్ణువు అన్నారు కొంతమంది. అటువంటి ఆయన బుద్ధి, దానికి మహత్తత్వం అని పేరు. ఆ మహత్తత్వం నుంచి అహంకారం, ఈ రెండింటినీ పుట్టించాడు. ఈ అహంకారం నుంచి శబ్ద రూప రస స్పరిశ గంధాలనే పంచతన్మాత్రలు సృష్టించాడు. 11 ఇంద్రియాలు సృష్టించాడు. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, ఈ 5 ఈ శబ్ద రూప రస స్పరిశ గంధాలంటే. వీటిని క్రమంగా సృష్టించాడు ఆయన. అంటే ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలం ద్వారా భూమి, ఇవి క్రమంలో ఆయన సృష్టించాడు. ముందు ఆ భగవంతుడు తామస స్వరూపాలైన సృష్టి చేశాడు. తామస స్వరూపం అంటే ఏమిటి? జంతువులు, పశువులు, పక్షులు, మృగాలు, ఇది తామస సృష్టి. ఇది బ్రహ్మదేవుడు మొట్టమొదట సృష్టించాడు. ఈ ప్రథమ సృష్టి చాలా బాధ కలిగించిందట. చచ్చ ఎంత కష్టపడ్డాను నేను, తామస సృష్టి చేశాను, ఏం చేస్తే సాత్వికమైన సృష్టి వస్తుంది, ప్రారంభమే అజ్ఞానం, తామసం అంటే అజ్ఞానం, అజ్ఞానం వచ్చిందే అని కొంచెం బాధపడ్డాడట. క్రమప్యసాధకం మత్వా దేవసర్గం సనాతనాత్. ఇది అసాధుత్వం, తామస సృష్టి అంటే. నేనేదో తల్లి తలకెత్తుదాం అనుకుంటే ముందు ఈ పశుపక్ష్యాదులు నానా గందరగోళాలు పుట్టాయి, అసాధు సృష్టి వచ్చింది ఏమిటి అని బాధపడ్డాడు ఆయన. ఇదే మనందరం గ్రహించవలసిన ఒక గొప్ప విశేషం. ప్రారంభం అజ్ఞానంతో ప్రారంభమైంది సృష్టి. అలాగే గురువు కూడా మొట్టమొదటి శిష్యులకి అజ్ఞానంతో ఉంటారు కనుక శిష్యులు అజ్ఞానం బోధించి అక్కడి నుంచి జ్ఞానంకే తీసుకెడతాడు. ఫ్రమ్ నోన్ టు అన్నోన్, తెలిసిన వస్తువు దగ్గర నుంచి తెలియని వస్తువు దగ్గరకు తీసుకెడతాడు. బ్రహ్మ కూడా ముందు అజ్ఞానం సృష్టి చేసి తామస సృష్టి బాధపడి ఈ పట్టు సత్వగుణం ప్రధానం కలిగిన దేవతల్ని సృష్టించాడు. దేవతలను సృష్టించాక ఆయన అనుకున్నట్ట ఇది అజ్ఞానం, అది చూస్తే విజ్ఞానం, ఈ రెండూ కష్టమే. పూర్తి అజ్ఞానం పూర్తి విజ్ఞానం కాకుండా అజ్ఞానం విజ్ఞానం కలిసి ఉన్న సృష్టి చేయాలనుకున్నట్ట. అదిగో మనం తగులట్టాం ఆ రకంగా మానవులు అనేవాళ్ళం పుట్టుకొచ్చాం. ఏభి పుత్రై ఇదం వ్యాప్తం సదేవ అసుర మానుషం తతో వై మానుషం సర్గం కల్పయా మాస పద్మజ. అప్పుడు ఆయన ఈ జ్ఞానానికి అజ్ఞానానికి సంధి పురుషుడు కొంతమంది గొప్పవాళ్ళు కొంతమంది మూర్ఖులు అది ఇది కలిసినటువంటి వాడు కలగాపులగం. దైవం ఉంది అని లేదని కొంతమంది, నేనంటే నేనని కొంతమంది, నేననే దానికి అతీతమైన వాడినని కొంతమంది, ఇలాంటి భావాలు కలిగిన మనుష్య జాతిని సృష్టించాడు భగవంతుడు బ్రహ్మ. ఈ మనుష్యుల్లో మొట్టమొదటి వాళ్ళు ప్రజాపతులు, దక్ష ప్రజాపతి మొదలైన వాళ్ళు. వీళ్ళందరి సహకారంతో లోకాలు కూడా ఊర్ధ్వలోకాలు అధోలోకాలు అని ఏడేడు లోకాలు సృష్టించాడు. భూహు భువః స్వః మహః జనః తపః సత్య లోకాలు, ఇవి ఊర్ధ్వలోకాలు. వరుసగా వీటినే భూలోక పువర్లోక మహర్లోక జనలోక హోలోక తపోలోక సత్యలోకాలు అంటారు. ఈ భూలోకం కింద అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాలు సృష్టించాడు. ఈ మనుష్య జాతిలో ఉండే పరిపక్వతను దృష్టిలో పెట్టుకుని ఊర్ధ్వలోకంలో వెళ్లే వాళ్ళ కరస్తగా గంధర్వులు యక్షులు కిన్నరులు కింపురుషులు విద్యాధరులు దేవతలు ఇలాంటి జాతులు సృష్టించాడు. ఈ కింద లోకాల్లో అసురులు నాగులు ఇటువంటి జాతుల్ని సృష్టించాడు. క్రమేపీ లోకాలన్నీ ప్రాణికోటితో నిండిపోయాయి. ఆ తర్వాత ఈ భూమండలం ప్రాణికోటి పెరగగానే తిండి కోసం అల్లాడిపోయింది, భూమికి బరువు పెరిగిపోయింది. అప్పుడు ఈ భూమిని మొయ్యడం కోసం కుల పర్వతాలు అష్ట దిగ్గజాలు మొదలైన వాటిని సృష్టించి భూమిని మొయ్యమన్నాడు. అక్కడితో ఆగకుండా మేరు పర్వతాన్ని సృష్టించాడు. ఈ మేరు పర్వతం చుట్టూ ప్రదక్షిణం చేయడానికి సూర్యుడికి తక్కిన గ్రహాలకి అనుజ్ఞ ఇచ్చాడు. అక్కడితోటి సూర్యుడు ఎప్పుడైతే మేరు ప్రదక్షిణం చేస్తున్నాడో పగలు రాత్రి ఏర్పడ్డాయి. తక్కిన గ్రహాలు నక్షత్రాలు ఈ మేరు పర్వతం చుట్టూ తిరుగుతూ ఉన్నాక నవరత్నాలు బంగారము వెండి మొదలైనవన్నీ సృష్టింపబడ్డాయి. ధాతువులు వచ్చాయి. ఆ ధాతువులు వచ్చిన తర్వాత అలంకారమే కాదు భోజనం కూడా కావాలి కనుక సూర్యుడి యొక్క సృష్టి సూర్యుడి యొక్క ప్రదక్షిణం వల్ల ఆ కిరణాల వల్ల విత్తనాలు సృష్టింపబడ్డాయి. అవే ధాన్యాదులయ్యాయి, నవధాన్యాదులయ్యాయి. వరుసగా గోధుమలు వరి మొదలైన ధాన్యాలయ్యాయి. రకరకాల శాఖలు ఏర్పడ్డాయి. ఈ శాఖలన్నీ ఒకసారి పుట్టిన తర్వాత మరి శాశ్వతం కావాలి కదా. ఇవి పెంచాలి అంటే భూమి మీద పడి పంటలు పండాలి. భూమికి జలం ఆవశ్యకత అయ్యింది. జలం రావడానికి ఒక పకడ్బందీ అని ఏర్పాటు చేశాడు బ్రహ్మ. ఏడు సముద్రాలు ఏర్పాటు చేశాడు. ఈ సముద్రం మేరువుని ప్రదక్షిణం చేస్తున్న సూర్యకాంతి పడి ఆవిరి అయి మేఘమై ఆ మేఘం మళ్ళీ తల్లగాలికి కురిసే వర్షాలు, ఆ వర్షాలు పర్వతాల్లో పడి చల్లని మంచుతో కలిసి క్రమేపీ గంగ యమున మొదలైన నదులుగా ప్రవహించి భూలోకమంతా పొర్లి పారాడి పల్లం మీదుగా తిరిగి సముద్రంలో కలిశాయి. ఈ వ్యవస్థ వల్ల భూమి మీద శాశ్వతంగా శాఖలు పాకాలు పంటలు పండి కూరగాయలు మొదలైనవన్నీ సమృద్ధిగా వచ్చాయి. ఓ నారద మహర్షి, ఈ సప్తద్వీపాలు, కులాచలాలు, ప్రసిద్ధ నదులు, దేవతలు, మనుష్యులు, వీటితో పాటుగా ఈ భూమిని, ఆ ప్రదేశంలో ఉండే చలిని, వేడిని, పంటల్ని వాటిని దృష్టిలో ఉంచుకుని ద్వీపాలుగా విభజించాట బ్రహ్మదేవుడు. అవే వరుసగా ఏతే ద్వీపాః సముద్రైస్తు సప్త సప్తభిరావృతాః ద్వీపములు, వరుసగా జంబూద్వీపం, ప్లక్షద్వీపం, శాల్మలీ ద్వీపం, కుశద్వీపం, క్రౌంచద్వీపం, శాఖద్వీపం, పుష్కర ద్వీపం, ఈ ఏడు ద్వీపాలుగా విభజించారు. ఇవి దేవభూములు. ఇందులో మనం ఉండేదానిని జంబూద్వీపం అన్నారు. ఈ జంబూద్వీపానికి ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే, బదరీ క్షేత్రానికి పైభాగంలో కొన్ని లక్షల కొలది నేరేడు పళ్ళు ఉన్నాయి, అల్లో నేరేడు పళ్ళు. ఆ నేరేడు పళ్ళు చెట్ల నుంచి రాలి 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 ఆ పళ్ళు రసం నదిలో కలిసి వచ్చేస్తూ ఉంటుంది. అందుకే గంగాజలం పరమ రుచికరమైనది, ఆరోగ్యకరమైనది. అది ఆచమనం చేస్తే చాలు, కడుపులో ఉండే కుళ్ళు కుతంత్రాలు తొలగిపోతాయి. ఈ జంబూ ఫలము అంటే నేరేడు పండు అని అర్థం. నేరేడు పళ్ళతో కలిసి గంగానది ప్రవహిస్తున్న ఈ ప్రదేశానికి జంబూ ద్వీపము అని పేరు వచ్చింది. అంటే సుమేరు పర్వతానికి ఉత్తర భాగంలో ఉండే ఈ కురుభూములన్నీ కూడా జంబూ ద్వీపం. ఇది దేవభూమి. జంబూ ఫలాల రసం వల్ల, నది ప్రవాహం వల్ల రాళ్ళు రప్పలు కూడా బంగారం అయ్యాయి. అందుకని ఈ బంగారానికి జాంబూ నదము అని పేరు. ఏ పుణ్యాత్ముడు ఆషాఢ మాసంలో అమావాస్య నాడు నేరేడు పళ్ళను బంగారాన్ని కలిపి జ్ఞానులకు దానం చేస్తాడో అటువంటి వాడు విష్ణు స్వరూపుడు అవుతాడు. ఎందుకంటే నేరేడు పళ్ళ వల్లే బంగారం సృష్టింపబడింది. అందువల్ల పరమ పవిత్రమైనది జాంబూనదం అని పిలువబడుతుంది బంగారం. ఈ జంబూద్వీపం ఎలా ఏర్పడిందో అంటే, నేరేడు పళ్ళు ఆ రసము నదిలో కలిసి బంగారం ఏర్పడి తద్వారా జంబూద్వీపం విభజింపబడిందనే ఈ రహస్యం బ్రహ్మదేవుడు సనక సనందనాథులమైన మాకు చెప్పాడు. దీనిని గనక శ్రద్ధాశక్తులతో ఆలకిస్తే అటువంటి వాడి ఇంట జ్యేష్ఠాదేవి అలక్ష్మి అడుగు పెట్టదు, ఆ ఇంట నిత్యం లక్ష్మి ఉంటుంది. రెండవ ద్వీపం ప్లక్షద్వీపం. ఈ ప్లక్షద్వీపంలో ప్లక్ష వృక్షాలు ఉంటాయి. ఇక్కడ పచ్చని చెట్లతో నిరంతరం వర్షపాతంతో ఉంటుంది. ఇది ఇది మేరువుకి ఆవలి భాగంలో ఉన్నది, జంబూద్వీపానికి ఆవలి భాగంలో ఉన్నది. దీనినే చాలామంది ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ అని పిలుస్తున్నారు. మూడవది శాల్మలీ ద్వీపం, బూరుగు చెట్లతో ఉంటుంది. ఇక్కడ శాల్మలము అంటే బూరుగు. ఎన్ని బూరుగు చెట్లు ఉంటాయో అక్కడ అర్థం పర్థం లేదు. బూరుగు చెట్లు తప్ప అక్కడ నీళ్లు ఉండవు. ఇవే అరబ్ కంట్రీస్ అని పిలువబడుతున్నాయి. మూడవది కుశద్వీపం. ఈ కుశద్వీపం ఇవాళ ఎక్కడున్నది అంటే, ఇదే బర్మా అని పిలువబడుతున్నది. తర్వాతది క్రౌంచద్వీపం. ఈ క్రౌంచద్వీపమే ఉత్తరమైనటువంటి భాగం, అంటే పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఉండే ద్వీపం క్రౌంచద్వీపం అంటే. తర్వాతది శాఖద్వీపం. ఈ శాఖద్వీపమే మానస సరోవరం. తర్వాతది పుష్కర ద్వీపం, అజ్మీర్ ఇవాళ రాజస్థాన్లో ఉన్నది పుష్కర ద్వీపం. ఇవి దేవభూములు. వీటిని స్మరిస్తే చాలు, మనిషిలో ఉండే రాక్షస లక్షణాలు తొలగిపోతాయి. తర్వాత క్రమేపీ సప్త సముద్రాలు భూలోకంలో నుంచి ఆకాశం వరకు ప్రవహించాయి. భూలోకంలో ఒక్క లవణ సముద్రమే ఉన్నది, ఉప్పు సముద్రమే మనకు అట్టే పెట్టాడు భగవంతుడు, మనం కొంచెం గొప్పవాళ్ళం గనక. అంచేత ఈ మొత్తం భూమండలం చుట్టూత ఉప్పు నీరే అట్టే పెట్టాడు. ఇదేమిటండి, ఎందుకంటే ఉప్పు నీరు ఆవిరైతే మంచినీరు అవుతుందిట. చూడండి, సముద్రంలో జలం ఆవిరై మేఘమై ఆ మేఘం కురిస్తే మంచి కమ్మని నీరు వస్తుంది, మనకి రుచి కలిగిన నీరు. ఈ భూలోకంలో మానవులకి ఈ నీరు తప్ప మరొకటి ఉపయోగపడదు. అందుకని ఈ భూమిని దృష్టిలో పెట్టుకుని భగవంతుడు మనకి లవణ సముద్రం ఇచ్చాడు, ఉప్పు సముద్రాన్ని. ఆ తర్వాత రెండవ సముద్రం ఇక్షు సముద్రం, అంటే చెరుకు రసం. ఇది ఇక్కడ లేదు, ఇది భువర్లోకంలో ఉన్నది. మూడవది సురా సముద్రం మద్యం ఇది అసురుల లోకంలో ఉంది. వాళ్ళకి అది అవసరం 24 గంటలకు గుర్తుకోవచ్చు. పాపం మనలో కొంతమంది ఆ సముద్రం భూలోకంలో ఉంటే బాగుండు, ఈ షాపులు అంటే తిరగక్కర్లేదని బాధపడుతూ ఉంటారట ఎప్పటికి కూడా. వీళ్ళు కూడా అసుర లక్షణాలు కలిగిన వాళ్ళు అంటున్నాడు తనకుడు. రాక్షస లక్షణాలు కలిగిన ఈ మానవులు ఈ మద్యం బెల్ట్ వెనక అతను పడుతూ ఉంటారట పాపం. ఇక తర్వాత కృత సముద్రం, నేతి సముద్రం, ఇది జనలోకంలో గోలోకంలో ఉంటుంది. గోలోకంలో నిరంతరము ఈ ఓ ఆవులు అక్కడ శ్రీకృష్ణ పరమాత్మునికి సంబంధించిన ఆవులు పాలు కురిస్తే ఆ పాలల్లోంచి నెయ్యి వచ్చి ఆ ప్రదేశం అంతా నీటితో నిండిపోతుందట. అది కృత సముద్రం. దధి సముద్రం ఇది కూడా ఊర్ధ్వలోకాల్లో ఉన్నది. ఆ తర్వాత క్షీరసాగరం ఇది వైకుంఠంలో ఉన్నది. శ్రీ మహావిష్ణు ఆ క్షీర సముద్రంలో హాయిగా క్షీణిస్తాట. అన్ని పాలే ఆయనకి. ఆ పాలు ఒక్క చుక్క తాగట్ట ఆయన. ఆయన సొమ్ము అలాగే బ్యాంకులో వేసుకునే కట్టే పెట్టుకుంటాట. భూలోకంలో గొల్ల పిల్లవాళ్ళ పాలు తాగుతట్టే. అది విచిత్రం. సొమ్ము సొమ్ము కింద అలా అట్టే పెట్టుకుంటాట స్వామి. అందుకే వేమన గారు చమత్కారం చేశాడు ఇది విని. పాల సంద్రమందు పవళి శ్రీహరి గొల్ల ఇండ్ల పాలు కోరనేలా. పాల సముద్రంలో పవళిస్తాడు ఆయన. ఆయన గొల్లవాడ పాలే తాగుతట. ఎందుకు కోరుతాడంటే ఎదుటి వారి సొమ్ములెల్లవారికి తీపి విశ్వదాభిరామ విదురమేవ. ఎదుటివాడి సొమ్ము అంటే అందరికీ తీపిట. వీడి దగ్గర గంగాజలం పెద్ద డబ్బాడు తెచ్చుకుంటాడు సూర్య వాటర్ వాళ్ళ క్యాన్ నిండా. కానీ పద్మాగర్ గారు మీరు తెచ్చుకున్న డొక్కులో కాస్త గంగాజలం ఎవరా, ఇది ఇంటి దగ్గర జాగ్రత్తగా పోయాలి, ఇందులో ఒక డ్రాప్ కూడా తీయకూడదు అంటాడు. మళ్ళీ ఎదుటివాడు సొమ్ము అంటే ఎల్లవారికి తీపిట అని ఏడో చెప్పాడు. అలా శ్రీహరి ఆ మహానుభవుడు ఆ ఇక్షు పాల సముద్రంలో క్షీరసాగరంలో పవడిస్తాడు. ఈ విధంగా సప్త సముద్రాలు భూలోకం మొదలుకుని సమస్త ఊర్ధ్వలోకాల్లో నిరంతరం ప్రవహిస్తూ ఉంటాయి. ఇవన్నీ క్రమశ ఒకదానికొకటి రెట్టింపు రెట్టింపు ఉంటాయట. అంటే లవణ సముద్రానికి రెట్టింపేమో, ఇక్షు సముద్రం దానికి రెట్టింపేమో. పై వరస పెట్టి ఈ ఘృత దధి క్షీర సముద్రాలన్నీ రెట్టింపు రెట్టింపు ఉంటాయి. ఈ లవణ సముద్రానికి ఉత్తర భాగంలో హిమాలయ ప్రాంగణం ఉన్నది. దక్షిణ ప్రాంతంలో విశాలమైనటువంటి ఈ సముద్రాలు తప్ప మరొక భూభాగం లేకుండా పోయింది. ఈ మధ్య ప్రాంగణాన్ని అంటే ఇటు దక్షిణంలో ఉండే సముద్రం, ఉత్తరంలో ఉండేటటువంటి హిమాలయాలకు మధ్య ప్రాంగణాన్ని భారత వర్షము అంటారు. ఈ భారత వర్షం అన్నదే నారద, ఇది పరమ పవిత్రమైన పుణ్యం, ఇది దేవభూమి. అత్ర కర్మాణి కుర్వంతి త్రివిధాని తు నారద తత్ఫలం బుజ్యతే చైవ భోగభూమి ధనక్రమాత్ భారతే తు కృతం కర్మ శుభం వా అశుభమేవచ తత్ఫలం క్షయి విప్రేంద్ర భుజ్యతేన్యత్ర జంతుభిః. ఓ నారద, ఈ దేశం ఉన్నదే ఈ భారత వర్షం మూడు కర్మలు చేయడానికి మానవులకు అనుకూలమైనది. త్రివిధ కర్మలు చేస్తారు. ఈ త్రివిధ కర్మలు చేసి ఆ చేసిన కర్మములకు అనుగుణమైన ఫలితం ఇక్కడ అనుభవిస్తారు. దీనిని భోగభూమి అంటారు. అంటే శుభకర్మలు చేశారు, ఇక్కడ ఆ శుభాలకు సంబంధించినటువంటి ఫలితాలు అనుభవిస్తారు. ఐశ్వర్యవంతుల ఇళ్లలో పుట్టి ఆ ఐశ్వర్యాన్ని అనుభవిస్తారు. ఇక్కడ అశుభకర్మలు చేశారు, దారిద్ర్యం అనుభవిస్తారు. ఉత్తమమైన సత్కర్మలు చేశారు, యజ్ఞాది కర్మలు, మంచి జ్ఞానులై లోకంలో అందరి చేత కీర్తింపబడి పరులకు జ్ఞానాన్ని పంచిపెడుతూ తదనంతరం తాము తమతో పాటు 10 మందిని మోక్షానికి తీసుకెడతారు. ఈ విధమైనటువంటి సత్కర్మాచరణం కలిగిన ప్రదేశం. సప్త రజస్తమో తమకర్మలు చేస్తారు ఇక్కడ వాళ్ళు. త్రివిధ కర్మలు అంటారు వీటిని. ఇవి కర్మలు కూడా, ఈ మూడు కర్మలు మన సప్త కర్మ అంటే ఏమిటి, రజకర్మ అంటే ఏమిటి, తమకర్మ అంటే ఏమిటి అంటే ఇతరులను చూచి ఈర్ష్య పొంది, ఇతరులను చూచి ద్వేషం పొంది, వాడికి డబ్బుంది నాకు లేదనే ఈర్ష్యతో తమకి కూడా ధనం కావాలని కోరి చేసే కర్మ తమకర్మ, తమో గుణంతో కూడిన కర్మ. నాకు ఐశ్వర్యం కావాలి, ఇంక ఏమీ వద్దు, ఈ పురాణాదులు వినడం వల్ల అయితే నేను తీర్థయాత్రలు చేయడం వల్లే అని ఇతరులతో సంబంధం లేకుండా తమకి మాత్రం ఐశ్వర్యం కోరుకోవడం రజస్కర్మ. సత్వకర్మ కర్మాచరణం చేస్తారు వీళ్ళు శాస్త్ర ప్రకారం, కానీ కర్మకి ఫలితం నువ్వేమిస్తే అది ఇయ్యని భగవంతుడు కోరుతారు, ఇది సత్వకర్మ. తమాతి తమ కర్మ, తమోతి కర్మ అంటారు, అంటే తమస్సు కంటే తమస్సు కర్మ ఏంటంటే ఆ ఈ దేవుడు లేడు దెయ్యం లేదు, మనిషి అయి పుట్టాక వాడు ఏం పని చేసుకుంటే అదే ఇక్కడ ఈ భూలోకంలో ఉన్నంత వరకే, తచ్చాక ఏమొస్తో తెలియదు, తచ్చాక వచ్చేటటువంటి శుభకర్మల కంటే ఇక్కడుండగా అనుభవించడమే ముఖ్యం అనుకుంటారు వీళ్ళని. తమోతి తమకర్మ చేసే వాళ్ళు అన్నారు. తాము చేసే పని 10 మంది గుర్తించాలి, 10 మంది ఓహో వీడు మంచి పని చేస్తున్నాడని పొగడాలి అని కోరుకుంటారు కొంతమంది. ఇతరుల యొక్క ప్రశంసల కోసం మంచి పనులు చేసేవాళ్ళు ఉన్నారే, వీళ్ళు రజోతి రజకర్మలు చేసేవాళ్ళు. వీళ్ళు కూడా భవిష్యత్తులో గొప్ప వాళ్ళు అవుతారు తప్పదు, ఎంచేతంటే ఇతరుల గుర్తింపు కోసం అయితేనే మంచి పనే చేస్తున్నారుగా. కాబట్టి తాత్కాలికంగా దానివల్ల వాళ్ళు నరకానికి వెళ్ళినా రాబోయే జన్మల్లో వీళ్ళు ఉత్తములు అవుతారు. ఇంకా ఎవరి కోసం కాకుండా భగవంతుని కీర్తి కోసమే కార్యక్రమాలు చేస్తారు అటువంటి వాళ్ళని సత్వాతి సప్తకర్ములు అంటారు. కేవలం సత్వం కంటే సత్వం గొప్ప సప్తకర్మలు చేస్తారు. ఇది భగవంతుడు నా చేత ఈ పని చేయిస్తున్నాడు. వాసుదేవ ప్రియతాం, వాసుదేవుడు సంతోషించుగాక అని పరమాత్మని సంతోషం కోసం చేస్తారే వాళ్ళు ఉత్తమోత్తములు అని పిలువబడతారు. నారద, ఒకనొకప్పుడు ఈ చరాచరమైన జగత్తంతా మొత్తం ప్రళయంలో మునిగిపోయింది. ఆ మునిగిపోయినప్పుడు వాసుదేవ 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 అంటూ ఒక్క మార్కండేయముని తప్ప తక్కిన వాళ్ళందరూ నాశనమయ్యారు. ఆ మార్కండేయుడు నిజమైన భక్తుడు. ఆయన భక్తులకు సేవ చేశాడు. ఎవడు భక్తులకు సేవ చేస్తాడో వాడు చిరంజీవి అవుతాడు. ఎవడు నారాయణేతి కృష్ణేతి వాసుదేవేతి యోవదేత్ అహింసాదిపర శాంతస్సోపి వంద్యస్సురోత్తమై. విష్ణువు యొక్క పరపదం పొందాలి అంటే ఒక మార్కండేయుడే కదా, మనం కూడా పొందచ్చు. ఏమిటి దాని మార్గం? నారాయణేతి ఓ నారాయణ, ఓ కృష్ణ, ఓ వాసుదేవ అని ఎవడు నిరంతరం భగవంతుని నామస్మరణం చేస్తాడో అదిగో వాడు ఉత్తమమైనటువంటి మార్కండేయుని స్థితిని పొందుతాడు. ఎవడు అహింసాపరుడవుతాడో, ఎవడు ఏ జంతువుని హింసించడో అంటే మానసికంగా శారీరకంగా ఏ రకంగా, వాడు ఆ వాసుదేవుని ఉత్తమమైన స్థానం పొందుతాడు. ప్రళయకాలంలో కూడా వాడికి నాశనం ఉండదు. ఎవడు శాంతస్వరూపుడై ఉంటాడో, ఇతరులు రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా ఉంటాడో వాడు ఈ వాసుదేవుని స్థానం పొందుతాడు. ఎవడు నిరంతరము శివేతి నీలకంఠేతి శంకరేతి చయస్మరే శివ నీలకంఠ శంకర అంటాడో వాడు అటువంటి స్థానం పొందుతాడు. ఎవడు సర్వభూతహితం కోసం కార్యక్రమం చేస్తాడు, ఇతర ప్రాణులకు ఉపకారం చేయడం తన లక్ష్యంగా పెట్టుకుంటాడో వాడు మార్కండేయునిలాగే చిరంజీవి అవుతాడు. గురుభక్త శివధ్యాని స్వాశ్రమాచార తత్పర. ఎవడు గురుభక్తి కలిగి ఉంటాడో వాడికి వేరే ఏమి చేయక్కర్లేదు, సరాసరి ఆ భగవంతుని స్థానాన్ని పొందుతాడు. ఎవడు శివధ్యానం చేస్తాడో వాడు ఆయన దగ్గర గడతాడు. తన ఆశ్రమాన్ని తన ధర్మాన్ని ఎవడు నిర్వర్తిస్తాడో, తన ధర్మం తన కర్తవ్యం నిర్వర్తించాడు ప్రతివాడు, వాడు తప్పనిసరిగా ఆ భగవంతుని స్థానాన్ని పొందుతాడు. అనసూయు సుతీర్థక్షో యస్సోప్యర్చ్య సురేశ్వరై బ్రాహ్మణానాం హితకర శ్రద్ధావాన్ వర్ణధర్మయోగో దేవేదవాతరతో నిత్యం సజ్ఞేయ పంక్తి పావన. ఎవడు అనసూయు అసూయ లేకుండా ఉంటాడు, అసూయ అంటే గుణేషు దోషారోప అసూయ, మంచి గుణములలో దోషాన్ని ఆరోపించడం అనమాట. ఎవడైనా ఒక మంచి పని చేశాడు వేసవి కాలంలో, ఒక ఆయన అందరికీ మజ్జిగ పోస్తున్నాడు, అదో మంచి పని, అది చూసి పొగడాలిగా మనం. అసూయాపురుడు ఏం చేస్తాట, ఆ అందరి చేత రేపు పొగడతలు పొందడం కోసం, లేకపోతే ఏదో లాభం లేకుండా వీడి పని చేయడండి, లేదా డబ్బులు ఇన్కమ్ ట్యాక్స్ తప్పించుకోవడానికి 1,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాడండి అంటాడు. అంతే తప్ప వాడు చేసిన మంచి పనిని మంచి పనిని పొరపాటు ఒప్పుకొట్టేవాడు. ఈ విధంగా ఏ మంచి పని చేసినా ఆ మంచి పనిలో ఏదో ఒక దోషాన్ని ఎత్తి చూపించేవాడిని అసూయాపురుడు అంటారు. అటువంటి వాడు పొరపాటున మార్కండేయ స్థానం పొందడు. అసూయ లేనివాడు అనసూయాపురుడు మాత్రమే ఇటువంటి వాసుదేవుని దగ్గర చిరంజీవి నిలబడతాడు. శుచి కలిగి ఉండాలి. శుచి లేకపోతే వాడు ఎన్నైనా ఒకటే. కొన్ని పనులు చేయకూడదన్నారు. ఒళ్ళో కంచాలు పెట్టుకుని భోజనం చేయటం, ఎంగిలి తినడం, మాట్లాడుతున్నప్పుడు నోటికి చెయ్యి అడ్డు పెట్టుకోకుండా ఇతరుల ముఖం మీద పెట్టి మాట్లాడటం, చీది పక్కవాడికి రాయడం, ఇవన్నీ కొన్ని ఉంటాయి. ఈ బట్ట తడుపుడు నీళ్లు ఇతరుల మీద చల్లడం, ఇవన్నీ శుచి లేకపోవడం. చాలా విశేషాలు చెప్పారు, అవన్నీ వేరే చెప్పుకోవాలి. శుచి చాలా జాగ్రత్తగా మనిషినిచ్చి శుచి అయి ఉండాలి. వీటిని విసర్జించాలి. అటువంటి నిత్య శుచి కలిగినటువంటి వాడు కూడా వాసుదేవునికి ప్రీతివంతుడవుతాడు. దేవతలు వాణ్ణి ఆరాధిస్తారు. ఎవడు బ్రాహ్మణోత్తముల్ని పండితుల్ని గౌరవిస్తాడో, వర్ణాశ్రమ ధర్మాలను నిలబెడతాడో, వాళ్ళంతా కూడా దేవతల చేత పూజింపబడతారు. ఇతర ప్రాణులకు మనల్ని తన్నితే ఏ బాధ కలుగుతుందో, వాణ్ణి తన్నిన అదే బాధ కలుగుతుంది అనే ఆలోచన కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నటువంటి వాడు అభేద ధరిసి వాడు కూడా భగవంతునికి ప్రీతిపాత్రుడవుతాడు. గోషు గోవుల యందు ద్వేషం ఉండరాదు, గోవుల్ని తన్నరాదు. ఆ గోవుల్ని ప్రేమగా చూసినటువంటి వాడు వాసుదేవునికి ప్రీతిపాత్రుడవుతాడు. శాంత బ్రహ్మచారి పర నిందాద్వర్జిత. శాంతుడు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉండేవాడు, పరనిందా వివర్జితుడు, పరుని నిందించకూడదు. అసలు వాణి తిట్ట వీణి తిట్ట ఎంతసేపు, పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా పరనింద తప్ప ఈ మానవులకి మరొకటి లేకుండా పోతూ ఉంటుంది, ముఖ్యంగా కలియుగంలో. అలా పరనింద విడిచిపెడితే అటువంటి వాడు ఆ వాసుదేవునికి ప్రీతిపాత్రుడవుతాడు. అపరిగ్రహశీలచ్చ, ఇతరుల దగ్గర నుంచి ఏది ఎలా లాగేద్దామా అని చూడకుండా ఉండాలట. అటువంటి వాడిని అపరిగ్రహశీలుడు అంటారు. అవకాశాన్ని బట్టి, ముఖ్యంగా ఇది అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గర ఇలాంటి వాళ్ళు చేరుతూ ఉంటారు. పూర్వం ఓ మహారాజు గారి దగ్గర ఓ బంట్రోజు చేరాడు. మహారాజు గారికి ఈ బంట్రోజు మీద అభిమానం కలిగింది, అందుకని వీడిని కొంచెం గౌరవించేవాట. అక్కడి నుంచి వీడేం చేశాడు, రాజుగారిని ఎవరు కలుసుకోవాల్సి వచ్చినా నా ద్వారానే కలుసుకోవాలని ప్రచారం చేస్తున్నాడు, లేకపోతే రాజుగారికి నేరం చెబుతాడు. చివరికి వీడంటే అందరికీ భయం పట్టుకుంది. వీడి భయం తట్టుకోలేక వీడికి తోచింది సమర్పించేవారు. క్రమేపీ రాజుగారిని మించి ఐశ్వర్యం సంపాదిస్తున్నాడు వీడు. ఇలా ఉండగా ఆ ఊళ్ళో ఓ ప్రముఖ వర్తకుడు రాజుగారిని భోజనానికి పిలిచాడు. మంత్రి గారిని, రాజుగారి సీటు మీద రాజుగారిని, మంత్రిగారి సీటు మీద మంత్రి గారిని, ముందు దగ్గర మనవాడు బ్యానర్లు కొడుతూ ఉంటారు చూడండి, ఇది ఫలానా వాడి సీట్ అని అలా పెట్టారట. ఈ బంట్రోతు మంత్రి గారు కూర్చునేటటువంటి ఆసనంలో వచ్చి కూర్చున్నట్ట. దాంతో ఈ వ్యాపారి ఒళ్ళు మండింది, ఇది మంత్రి గారి ఆసనం లేని గంటేసట్ట. ఒరే ఇలా ఉందని ఈ సంగతి వస్తానని చెప్పేసి పొద్దున్నే రాజుగారి ఆ మంచం దగ్గర తుడుస్తూ తుడుస్తూ, ఈ మధ్యన ఫలానా వ్యాపారి గారు అస్తమాటు పెద్దరాణి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు ఏమిటో రాత్రి పెద్దాటిన తర్వాత అన్నట్ట మెల్లిగా. దాంతో రాజుగారికి అనుమానం వచ్చింది, ఏమిరే అన్నవాడు, ఏం లేదు బాబయ్య అని తప్పుకున్నాడు. దాంతో రాజుగారి గొళ్ళు మండింది, ఈ వ్యాపార మొహం చూడటం మానేసాడు. అనుమానం పెనుభూతం ఇది, పెద్ద పెద్ద గొడవ ఇది. ఈ వ్యాపారి అప్పటి నుంచి రాజుగారి దర్శనానికి ఎప్పుడు వచ్చినా రాజుగారు వీడి మొహం చూడటంలా, ఏం జరిగిందో అనుకుంటూ ఉంటే ఈ బంట్రోతు వచ్చి అన్నట్ట, నన్ను గంటే చూసావా రాజుగారి నీకు దర్శనం లేదు అన్నట్ట. ఊరి దుంప దగ్గర ఊజేసావే ఈ పని అనుకుని ఇంటికి తీసుకెళ్ళి ఆ వజ్రాలు వైడూర్యాలు మాణిక్యాలు అన్నీ ఇచ్చి వాడిని గౌరవించి పంపించాట. ఇంక మీకేం పర్వాలేదు, రాజుగారి దర్శనం వస్తుంది, ప్రాయశ్చిత్తం చేస్తున్నారుగా అన్నట్టు వేడు. మర్నాడే వచ్చి మళ్ళీ రాజుగారి మనసం దగ్గర తుడుస్తూ రాజుగారి దొడ్లోకి వెళ్ళి దోసకాయలు తిన్నారన్నట్ట. ఎవరు నీ మొహం తగలయ్యా, నేనెప్పుడు రా దొడ్లోకి వెళ్ళి దోసకాయలు తిన్నాను అన్నట్ట. ఏమనుకోకండి మహారాజా, ఈ మధ్యన తెల్లారుజామున పిచ్చి ఒకటి వస్తుంది, ఏం మోగుతున్నా నాకే తెలియదు లేదన్నట్ట. వారు నీ వాగుడు విని ఆ మావిడిని అనుమానించాను, ఆ వర్తకుడిని అనుమానించాను అని మళ్ళీ వర్తకుడి కౌరు పెట్టి తిరిగి ఇంట్లో పెట్టించుకున్నాడు. అంచేత మహాభయంకరమైనది రాజుగారి దగ్గర పనిచేసేవాడితే జాగ్రత్తగా ఉండాలి. వాడిని కనుక మనం జాగ్రత్తగా చూసుకోకపోతే, అంటే ఇండైరెక్ట్ మనం కూడా వాడికి రంతకపోతే చివరికి వాడి దర్శనం మనకు కూడా కాదు. ఇటువంటి అనుభవాలు ఈ మధ్య నాకు కూడా ఎదురవుతున్నాయి. అంచేతను రాజుగారి దగ్గర పనిచేసేటటువంటి వాడిని ఎంతో జాగ్రత్తగా చూసుకోవలసిన పరిస్థితి అట. అదిగో అటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళని పరిగ్రహశీలురు అంటారు. ఇతరుల దగ్గర నుంచి వాడికి పండితుడు ఉత్తముడు అనే తేడా లేకుండా అందరి దగ్గర కొల్లగొడుతూ ఉంటారు. లేకపోతే వీళ్ళ వల్ల గొప్ప పనులు ఆగిపోతూ ఉంటాయి. ఈ పరిగ్రహశీలు పొరపాటున చిరంజీవులు కాలేరు. వీరిని ప్రోత్సహించేటటువంటి అధికారులు రాజులు కూడా ఈ పాపంలో భాగం పంచుకుంటారు. వీళ్ళు కూడా అనేక పుణ్యకర్మల యొక్క ఫలితం విడిచిపెట్టేస్తారు అంటున్నాడు నారద పురాణంలో. అంచేత ఇటువంటి వాళ్ళని దూరం చేసుకోవాలి, అపరిగ్రహశీలు అయి ఉండాలి. అటువంటి వాళ్ళు చిరంజీవులు అవుతారు. దేవ పూజ్య సనారద ఓ నారద, ఎవడు అపరిగ్రహశీలుడో వాడు సాక్షాత్తు దేవతల చేత కూడా పూజింపబడతాడు. దొంగతనము మొదలైన పాపాల నుంచి విముఖుడు అయినటువంటి వాడు, కృతజ్ఞుడు, సత్యవక్త, పవిత్రుడు, నిత్యం పరోపకారంలో ఉండేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు దేవ దానవులు ఇరువురి చేత పూజింపబడతారు. వేదాల తత్వం వినేవాడు ఎవడైతే ఉంటాడో అటువంటి వాడు తప్పనిసరిగా మార్కండేయుడు వలె చిరంజీవి అవుతాడు. వేదార్థ శ్రవణే బుద్ధి, పురాణ శ్రవణే తథా, సత్సంగే పిచ యాస్యాస్తి సువపి వంద్యస్సురోత్తమైః. వేదముల అర్థం వినాలి, పురాణాలను శ్రవణం చెయ్యాలి, సత్సంగంలో శ్రద్ధ ఉండాలి. సత్సంగం అంటే మంచి వాళ్ళతో స్నేహం. ఇదో మనలాంటి 10 మంది చేరి అదేమిటి ఇదేమిటి అనే ఒక మంచి విశేషాలు చర్చించుకుని వింటే దానికి సత్సంగం అని పేరు. ఇటువంటి సత్సంగ పరులు, పురాణ శ్రవణ తత్పరులు దేవతల చేత పూజింపబడతారు. దేవతల చేత పూజింపబడేవాడు ప్రళయకాలంలో నాశనం కాని మార్కండేయుని వలె చిరంజీవి అవుతాడు. ఏ మూర్ఖుడు ఈ పై కార్యక్రమాలన్నిటినీ తప్పు అసత్యం అంటాడో, విరుద్ధ ఆచరణ చేస్తాడో వాడే మహాపాపి. అంతకంటే అజ్ఞాని ఈ సంసారంలో మరొకడు లేడు. భారత వర్షంలో ఒక్క కలియుగంలో ఇలాంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఈ మూర్ఖులు అనేక జన్మలు పాపయోనులలో జన్మించి నరకాల పాలైపోతూ ఉంటారు. ఇది కర్మభూమి, ఆర్షభూమి, దేవభూమి, పవిత్ర భూమి. దేవతలు అనుకుంటారట ఇక్కడ పుట్టి మోక్షం పొందాలనుకుంటారట. దేవతలకు కేవలం భోగాలు తప్ప ఒకటి ఉండవు. ఎప్పటికైనా దేవతలకు కూడా భోగాలు పోయి మళ్ళీ భూలోకంలో పుట్టవలసిందే. దేవతలు భూలోకంలో జన్మిస్తే వాళ్ళ ముఖంలో కాంతి కనిపిస్తుంది, లేదా వాళ్ళల్లో జ్ఞానం పాండిత్యాది లక్షణాలు ఉంటాయి, లేదా వాళ్ళు గొప్ప దాతలైనా అవుతారు. వాళ్ళు ఎప్పుడూ భగవన్ నామ సంకీర్తనమే చేస్తారు. అటువంటి వాళ్ళని దేవతలే భ్రష్టులై భూలోకంలో జన్మించారు, లేదా యోగులు భ్రష్టులై భూలోకంలో జన్మించారని పేరు. భ్రష్ట యోగి కవిర్జన్మేటి జాయతే. భ్రష్టుడైన యోగి కవి జన్మెత్తుతాడు. భ్రష్టుడైన దేవతలు మహైశ్వర్యవంతుడై దాన ధర్మాలు చేసి లోకంలో ఎన్నో సత్కర్మలు చేస్తాడు. భ్రష్టులైన యోగులకు మునులకు నిరంతరం తీర్థయాత్రలు చేయాలనే ఆసక్తి కలుగుతుంది అని చెప్తున్నారు నారద పురాణంలో. ఈ పవిత్రమైనటువంటి ఈ భూభాగం ఉన్నదే, ఈ భూభాగం దేవతాం దుర్లభం వాపి సర్వకామ ఫలప్రదం. దేవతలకు కూడా దుర్లభమట. ఇక్కడ పుట్టాలంటే దేవతలకు కూడా అంత తేలిక కాదు. మహాత్ములైన వాళ్ళు కూడా ఇక్కడ పుట్టి మోక్షం పొందాలనుకుంటారు. అస్మిన్ పుణ్యేచ భూభాగే యస్తు సత్కర్మసు ఉద్యతః నతస్య సదృశం కశ్చిత్ త్రిషు లోకేషు విద్యతే. 3 లోకాలలో భూలోకం కంటే మించిన లోకం లేదు. ఈ భారతవర్షంలో పుట్టి సత్కర్మాచరణ చేసి తన పని తాను సక్రమంగా చేస్తూ దానశీలుడై ఉన్నటువంటి వాడు, పురాణాది శ్రవణాల మీద ఆసక్తి కలిగినటువంటి వాడు విష్ణు స్వరూపుడు. ఇంకంతకంటే ఏం లేదట. వాడిని ప్రచ్ఛన్న విష్ణు అన్నారటండి. అంటే రహస్యంగా ఉన్న విష్ణు అట. నిరంతరం పురాణం వినాలి, నా మంచి పని చెయ్యాలి, సత్కర్మ చెయ్యాలి అనుకున్నవాడు ప్రచ్ఛన్న విష్ణువే. ఇందులో ఏమీ సందేహం లేదు. మూడు లోకాల్లో అటువంటి వాడితో సమానమైన వాడు లేడు. వాడు లోకపాలకుడితో సమానుడు, మహానుభావుడు. అయితే ఈ కర్మలు చేసేటప్పుడు అర్పయేత్సు కృతం కర్మ ప్రియతామితి మే హరిహి, మే నాకు హరిహి శ్రీ మహావిష్ణువు ప్రియతాం ప్రీతివంతుడవుగాక, అంటే శ్రీ మహావిష్ణువు నా ఎడల ప్రసన్నుడవుగాక అనుకుని పనిచేసి ఆ ఫలి ఆశించని వాడు ఉంటాడే, అటువంటి వాడు సాక్షాత్ విష్ణు స్వరూపుడు. దీన్ని బట్టి మనం ఏ కర్మ చేసినా ఈ కర్మ ఫలితం భగవంతునికి అర్పణ చెయ్యాలి. అందుకే భగవదర్పణ వస్తు, కృష్ణార్పణ వస్తు అనుకోమన్నారు. ఇంటికి వచ్చిన ముష్టివాడికి పెట్టి పిడికిడి కిందలో పెట్టి ఎండే నేను రోజు ఇంటికి వచ్చిన ముష్టివాడికి బియ్యం వేస్తున్నానండి అంటాడు. అసలు ఆ విషయం మర్చిపోవాలి, ఇది భగవంతునికి అర్పిస్తున్నాను అనుకోవాలి. ఈ చేత్తో చేసే పని ఈ చేతికి తెలియకూడదట. అంతటి మహానుభావుడు ఉన్నాడే వాడు విష్ణు స్వరూపుడు అవుతాడు. అలాగే ఇంట్లో ఉండే దేవ విగ్రహాలను, బంగారు విగ్రహం ఉందండి మా ఇంట్లో, వెండితో చేసిన పీఠం ఉందండి అన్నవాడు అజ్ఞాని. ఇంకా భగవంతుడి యొక్క పీఠాల్లో వెండి బంగారాలే చూడగలుగుతున్నావు నువ్వు, నా ఇంట్లో దేవుడు ఉన్నాడనాలి. భగవత్ ప్రీతే మనకి కావాలి, ఇంతకు మించి మరొకటి అక్కర్లా. అటువంటి వాడు శాశ్వతమైన పదం పొందుతాడు. అటువంటి వాడికి బ్రహ్మాండం తేలికవుతుంది. వాడు బదరీలో తెలివాడిని ఏం చెయ్యదు, మానాగ్రామంలో సరస్వతి నది తెలివాడిని ఏమీ చెయ్యదు, సుమేరు శృంగం చుట్టూ ప్రదక్షిణం చేయగలుగుతాడు. అర్థం ఏమిటంటే సూక్ష్మం కంటే సూక్ష్మతరం కంటే సూక్ష్మతమమైపోయినటువంటి జగద్వ్యాపకమైన ఆత్మస్వరూపుడు అవుతాడు వాడు. అందువల్ల పూజ్య దేవాదిదేవుడికి ప్రణామం చేసి ఏ పనైనా చేసిన వాడు వాడు మహాత్ముడు. వ్యాప్తం హితేనేదమిదం విచిత్రం తం దేవదేవం ప్రణమేత్తమేద్యం. ఏ పని చేసినా పూజ్య దేవాదిదేవుడికి ప్రణామం చేసి ఆయనకు అర్పణ చెయ్యాలి అని సనకుడు ఇంకా ఇలా అంటున్నాడు. ఓ నారద, పనులు కొంతమంది చేసిన వాళ్ళకి ఫలించట్లేదు, కొంతమంది తొందరగా ఫలిస్తున్నాయి, ఏమిటి కారణం? నీచుల పనులు కొన్ని తొందరగా ఫలిస్తాయి, కొంతమంది ఉత్తములు ఎన్ని కష్టాలు పడతారు వాళ్ళు చెయ్యని పుణ్యకర్మలు అంటూ ఉండవు, అయినా వాళ్ళకి ఫలించడం ఏమంటే పూర్వార్జితం బలంగా ఉండేట వాడికి అది పోనంత వరకు ఈ కర్మ ఇంకా అనుభవించవలసిందే తప్పదు. తర్వాత శ్రద్ధలో కూడా లోపం ఉండవచ్చు, పూర్వజన్మ వాసన బలంగా ఉండవచ్చు, లేక శ్రద్ధ కూడా. శ్రద్ధ పూర్వ సర్వధర్మ మనోరథఫల ప్రదాహ శ్రద్ధయా సాధ్యతే సర్వం శ్రద్ధయా తుష్యతే హరి. శ్రద్ధగా చేయాలి భగవత్ కార్యక్రమం, అర్పణ అయిపోవాలి దానికి.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. రిచ్చం లోకాః సమస్తాః సుఖినో భవంతు.